ఒక ఆవిడ, నేను సులోచన అని, ఆవిడ పేరు సులోచన, దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఆవిడ శబరి అని పిలిచేవాడిని. ఆవిడను కస్తూరి ఇద్దరు వీళ్ళంతా 2006లో వచ్చారు. పాపం వాళ్ళు నడవలేక నానాయాత్ర పడేవారు. ఈ పూట మీరు సుఖస్థలానికి నాకు చెప్పకుండా వెళ్ళొద్దండి అన్నాను. వాళ్ళు వెళ్ళారు, అక్కడ పరుసు కొట్టేశారు. రాగానే మా గురువుగారు చెప్పారు వెళ్ళొద్దంటే వెళ్ళాం, పరుసు పోయింది అంటే పరుసు పోవడం కాదు, ఈ పూట అక్కడ కొంతమంది ఋషులు సమావేశం అవుతారు, ఆ సమావేశ సమయంలో మనం వెళ్ళకూడదట. అందుకే కొన్ని సమయములలో వెళ్ళవద్దు అన్నప్పుడు వెళ్ళకూడదు, కొన్ని సమయాల్లో వెళ్ళండి అంటే వెళ్ళాలి. ఈ 7 రోజులు మాత్రం అంటే 30వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనం ఉంటాం, 6వ తారీఖు మధ్యాహ్నం వరకే ఉంటాం. ఈ 30 నుంచి 5వ తారీఖు లోపు మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు సాయంత్రం తప్పనిసరిగా వెళ్ళండి. పురాణం అయిపోయాక, భోజనం అయిపోయాక కాసేపు అక్కడికి వెళ్ళండి, జట్లు జట్లుగా కూర్చోండి, కాసేపు భగవన్ నామ సంకీర్తన చెయ్యండి, మీకు ఖచ్చితంగా శుకుడు కనపడతాడు లేదా నారదుడు కనపడతాడు, ఈ ఇద్దరూ కాకపోతే కృష్ణుడే కనపడతాడు. నేను ఇవన్నీ కేవలం ఏదో పురాణాలు చదివి చెప్తున్నా కాదు, మా అనుభూతులు మీకు చెప్తున్నాం. మేము అంతా అనుభవించాం కనుక కొన్ని ప్రాంతాల్లో కొన్ని శక్తులు ఉంటాయి, అవి చెయ్యాలి. ఏదో దైవానుగ్రహాలు అంత భోజనం ఎలాగో దొరుకుతుంది కనుక భోజనం చేసిన తర్వాత వెళ్ళండి. ఇక్కడ ఉన్నంత వరకు పవిత్రంగా భగవన్ నామస్మరణ చెయ్యండి, ఒకరినొకరు హరి హరి అని సంబోధించుకోండి, లేదా రాధే రాధే అనుకోండి. మీకు ఏదనుకుంటే కాస్త వస్తండి, కాకపోతే రాధే రాధే అంటే ఎవరు రాధే, ఎవరో ఒకడు వస్తారు, వస్తండి రాధే అనండి. భాగవత కథ దొరుకుతున్నప్పుడు మాత్రం శ్రద్ధాసక్తులతో వినండి. ఇవన్నీ మనకి శంకరాచార్యుల వారు చెప్పారు. ఆయన చెప్పినప్పటి నుంచి ఆ పరంపర ఇక్కడ సాగుతూ ఉన్నది. ఈరోజు మనం 30వ తారీఖు నుంచి భాగవత సప్తాహం ప్రారంభమైనా ఈ ప్రాంతానికి ఉన్న కొన్ని విశేషాలు మీకు తెలియజెప్పడం కోసమే కాసేపు ప్రవచనానికి రమ్మన్నాను. శుకుడు అంటే ఏమిటో, పరీక్షిత్ అంటే ఏమిటో, ఇవన్నీ కూడా మనం 30వ తారీఖు నాడు భాగవతం ప్రారంభించుకున్నప్పుడు ఎలాగో చెప్పుకుంటాం. అసలు భాగవతం ఎందుకు వినాలి, దాని గొప్పతనం ఏమిటి, అది ఈ భాగవత మహిమలో చెప్పారు. పూర్వం తుంగభద్రా నది ఈ తీరంలో ఆత్మదేవుడు అని ఒక పండితుడు ఉండేవాడు, బాగా చదువుకున్న పండితుడు ఆ మహాత్ముడు. ఆయనకి ఆత్మదేవుడు అని పేరు. అందగాడు, ధనవంతుడు, వేలాది ఎకరములు పొలము కలిగిన వాడు. తుంగభద్రా తీరంలో పొలం బాగా పండుతుంది, పైగా బంగారం ఉన్నవాడు, పెద్ద ఇల్లు కూడా ఉంది, లంకంత ఇల్లు ఉంది ఆయనకి, అంతంత పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి పూర్వకాలంలో. ఆయనకి ధుంధులి అని ఒక సుందరీమణి భార్య ఉన్నది. ఈవిడ మనిషి అందంగా ఉంటుంది, మనస్సు పరమ కఠినం, కటుగా మాట్లాడేది, అప్పుడప్పుడు కలహం చేస్తూ ఉండేది. అయినా భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ కాస్త ఐకమత్యంగానే ఉండేవారు. వీడి కర్మయోగం వల్ల భిక్షుకుడై జీవించాడు, యాచనతో జీవించాడు, డబ్బు బాగా పోగేస్తూనే ఉన్నాడు, పిల్లలు పుట్టలేదు, 16 ఏళ్ళు అయింది పెళ్ళయి, పిల్లలు లేరు, నానా బాధ పడ్డాడు. భార్యామణి పిల్లలు లేరంటే అవునండి అంది మొదట్లో ఆవిడ. తర్వాత ఎవరో అన్నారంటే పిల్లలు పుడితే అందం పోతుంది అన్నారట. పిల్లలు పుడితే ముఖంలో తేడా వస్తాయి, పొట్ట సాగిపోతుంది, పాలు తాగితే వక్షోజాల్లో ఉన్న సౌందర్యం పోతుంది అనడంతో ఎందుకు వచ్చింది, పిల్లలు లేకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంది ఈ వెర్రిది పాపం. ఈయనకి మాత్రం కొడుకు పుడితే బాగుండని ఒక కోరిక ఉంది, కొడుకు పుట్టకపోతే తరించం అనుకునేవంటే. ఎవడో చెప్పట్లండి కొడుకులు పుట్టకపోతే తరించరండి. పున్నామ్నో నరకాత్ త్రాయతే ఇది పుత్రః, పుత్తు అని ఒక నరకం ఉన్నది, పుత్తు త్ర కలిస్తే పుత్ర అవుతుందన్నమాట. నరకాల్లో పుత్తు అని ఒక నరకం ఉంది, ఈ నరకము నుంచి ఒక కొడుకు మాత్రమే రక్షించగలుగుతాడు, అందుకనే వాడికి పుత్రః అని పేరు. ఇంతకీ పుత్తనే నరకం ఎలా వస్తుంది, ఈ పున్నామ నరకం అంటే జీవితంలో తల్లిదండ్రుల్ని గౌరవించినవాడు, తల్లిదండ్రులకు అన్నం పెట్టినవాడు, ఒక్కనాడు కూడా భాగవతం విననివాడు, భాగవతం విన్నాక బయటికి వెళ్ళి గురువుగారిని, గురువుగారు ఇలాంటి వాడు అలాంటి వాడు అని తిట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ పున్నామ నరకాన్ని కడతారు. మీరు ఎందుకు కడతారు చెప్పండి. నా నమ్మకం ఏంటంటే మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు అనుకుంటున్నాను, తల్లిదండ్రులు పూజిస్తున్నారోనా, కనీసం పూజించకపోయినా అమ్మా నాన్న అని అంటున్నారా, అది లేదా, తల్లిదండ్రులు గౌరవిస్తే పున్నామ నరకానికి పోరు, గురువుగారిని గౌరవిస్తే పున్నామ నరకానికి పోరు, భాగవతం వింటే పున్నామము రాదు. అప్పుడప్పుడైనా ఎవరికైనా అంతో ఎంతో దానం చేసుకుంటే పున్నామం రాదు. ఏదో దానం చేస్తారుగా మీరు, కనీసం కిందట ఏడాది కట్టుకున్న గుడ్డ ఈ ఏడాది పని మనిషిగానే దానం చేస్తున్నారు కదా, చిరిగిపోయిన గుడ్డని పాపం ఆ పని మనిషి దాన్ని గుర్తించుకుంటుంది కదా, చాలు ఆ మాత్రమే దానం చేస్తున్నారు. ఇవేమీ చెయ్యని పాపాత్మలకు వస్తుంది పున్నామన రకం. కాబట్టి అందరూ పున్నామం పున్నామని భయపడకండి. పిల్లలు లేకపోయినంత మాత్రం చేత ఏమీ బెంగలేదు, అయినా వీడికి బెంగ, ఈ పిల్లల కోసం వీడు బెంగ ఆవిడ వద్దనుకునేది ఈలోపు అనుకోకుండా వాళ్ళున్న ప్రాంతానికి ఒక సన్యాసి వచ్చాడు. ఆయన ఏదో పురాణం చెప్పేవాడు, వచ్చిన వాళ్ళందరికీ భాగవతం లాంటిది. ఆయన తుంగభద్రా తీరంలో ఉన్న అడవిలో మకాం పెట్టాడు. అక్కడ చెరువు ఉండేది, ఆ చెరువులో స్నానం చేసి అందులోనే అర్ఘ్యప్రదానం చేసుకుని అందులో మంచినీళ్ళు తాగి ఆ ఒడ్డు మీద ఓ చెట్టు కింద కూర్చుని భాగవతం చెప్పేవాట. జనాలందరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. మహాత్మా మాకు ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉంది అంటే ఆ కోరికలన్నీ ఆయన తీర్చేవాడు. మహాత్ములు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు కదా. ఈ ఆత్మదేవుడికి ఈ సన్యాసి మీద అభిమానం కలిగింది. ఈ సన్యాసి సామాన్యుడు కాదు, ఇతడు మహాత్ముడు అనుకుని ఆయన పాదములు పట్టుకొని, అయ్యా పిల్లలు లేరని ఏడుస్తున్నాను, దయతో నాకు పిల్లాన్ని ప్రసాదించండి అన్నట. అప్పుడు ఆయన నీ జాతకం ప్రకారం ఇంకో 7 జన్మల్లో కూడా నీకు పిల్లలు ఉండరని చెప్పాడు సుస్పష్టంగా. ఇంకొక 7 జన్మల వరకు నీకు పిల్లలు లేరు, నీ యోగం ఇంతే, నీకు రుణానుబంధం లేదు, నీకు పిల్లల యోగం లేదు, నువ్వు వరుసగా 7 జన్మలు ఎత్తుతావు, 7 జన్మల్లో యూ హ్యావ్ నో చిల్డ్రన్ అన్నాడు. నీకు పిల్లల యోగం లేదన్నాడు. వీడు తల బద్దలు కొట్టుకుని ఏడ్చేశాడు, పిల్లలు లేకపోతే నేను బతకలేను, మీలాంటి గురువులను ఆశ్రయించాక కూడా పిల్లలు పుట్టకపోతే ఎలాగ, నాకు సంతానం కలగవలసింది, మీరేం చేస్తారో అనగా, వద్దురా అంటే వినవరా, నువ్వు నా మాట వినరా, కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినం బులు చింత నందనుల్వడమినాయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింతగల్గి తనునోలి భజింపని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు లేకపోతే కొంతకాలం పిల్లలు లేరు అని అదో బెంగ. ఏదో దైవానుగ్రహం వల్ల పిల్లలు పుడితే, ఎక్కడి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి వీళ్ళకి ఆరోగ్యం ఉంటుందా లేదా, ఆయుర్దాయం ఉంటుందా లేదా, బలం ఉంటుందా లేదా, ఈ 3 ఉన్నాక బొర్ర ఉంటుందా లేదా, చదువుతాడా లేదా, ఇంకా పిల్లలు పుట్టకుండానే మా వాడికి ఎల్కేజీ సీట్ రెండో అని ముందే ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఈ 2 కాకపోతే ఇంకోటి అని రాసి అప్లికేషన్ ఫిల్అప్ చేసేస్తుంటే, అప్లికేషన్లు ముందే ఇచ్చేస్తున్నారు అంటే, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి ఈ మధ్యన ప్రజలు గుణపాఠం చెప్పి దిక్కుమాలకి వెళ్ళి సీట్లు లేకుండా చేసి పారేశారు, కానీ ఈ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు వచ్చాక కొంపలు ముంచి పారేస్తున్నారు. లేకపోతే అసలు కడుపులో ఉన్న పిల్లలకి సీట్లకి అప్లికేషన్ ఏంటంటే, లేకపోతేను అక్కడ మేల్ ఫిమేల్ అని ఉంటుంది కదా, అది గ్యాప్ పెట్టేయండి, తర్వాత చూద్దాం, ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ నాట్ బోత్, 3వాడైనా సరే సీట్ ఇచ్చేస్తాం. దానికి డబ్బు, ఈ పిల్లలకి 100,000 రూపాయలు ఎల్కేజీకి కట్టడం, ఈ పిల్లలు అక్కడ వాడడం, ఏం చెబుతారు వాళ్ళు అలా కూర్చోబెట్టి వాళ్ళు అప్పగించిందే అప్పగించడం, అసలు బుర్ర పని చేయట్లేదు పిల్లలకి పాపం. ఈలోపు ఒత్తిడి, ఆత్మహత్య, ఇంటికి వచ్చాక పిచ్చాడులా కూర్చుంటాడు అనమాట. మా అబ్బాయి పిచ్చాడయ్యాడంటే పిచ్చాడవడా, ఒక్కరోజు ఇంట్లో ఉండనిస్తున్నాము మన పిల్లల్ని, ఎప్పుడు చూసినా స్కూల్లో పారేయటమే, సెలవులకి తీసుకురాం, అక్కడ చూస్తే గదిలో పెట్టి మగ్గ పెట్టేస్తున్నారు, ఇంతంత దుబ్బు కళ్ళతోళ్ళు వచ్చి వాళ్ళు అలా చూస్తూ ఎవడమ్మో ఎవడ బొమ్మో తెలియట్లా, అదేనా అవు అంటాడు, దున్నపోతుని చూపించేవాడు, దున్నపోతుకి అవుకి తేడా తెలియట్లేదు వాళ్ళ. చాలామంది పిల్లలతో ఉండి, నేను మొన్న ఉప్పల్లో వీధిలోకి ఎడుతుంటే కుర్రాడు, ఆవు అంటే అదేనా కౌ, దిస్ ఈజ్ కౌ అంటున్నాడు, అది దున్నపోతుంది. ఇంకేం పిల్లలండి పాపం, పిల్లలు చక్కగా పూర్వం హాయిగా ఆడుకునేవారు పాడుకునేవారు. 8 వచ్చేదాకా అసలు పిల్లలు స్కూల్కి పంపకూడదు, 8 దాకా ఇంట్లో ఆడుకోవాలి, తెగ తిరగాలి, ఉత్సాహంగా వాడు ఆడుతూ పాడుతూ ఉంటే అప్పుడు వాడిని స్కూల్కి పంపితే బుర్ర పనిచేస్తుంది. పూర్వం అంతా చక్క 8 వచ్చాక ఉపనయనం చేసి గురుకులానికి పంపితే కృష్ణుడిని మొదలైన వాళ్ళని వాళ్ళంతా చదువుకుని పైకి వచ్చారు, తీసుకెళ్ళి ఎల్కేజీ నుంచి అక్కడ పారేస్తే ఇంక పిల్లాడు ఏమైపోతాడు. అయినా పిచ్చివీడికి ఈ పిల్లాడికి బుద్ధి ఉంటుందా లేదా, చదువు ఉంటుందా లేదా, చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం, ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి కోడలు రావాలి, ఆ కోడలు అత్తామామల దగ్గర చేతులు కట్టుకుని కిక్కులు మొనకుండా ఉండాలి, మొత్తం కట్నంగా విశాఖపట్నం పట్టుకొచ్చేయాలి. ఇవన్నీ పట్టుకొచ్చిట అత్తామామల దగ్గర మొత్తం చేతులు కట్టుకుని, అత్తయ్యా మీ అడుగులకి అడుగులు వస్తానా అనాలి, ఇంత డబ్బు తెచ్చాక ఆవిడ ఎందుకు అంటుంది? ఇది ఒక గొడవ. బ్రతకనివ్వట్లేదు అనమాట. లేదా అమ్మాయి అయితే మంచి అల్లుడు రావాలి. ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చింది రెడ్డిపేటానికి. ఆవిడ ఏముందో తెలుసా, మా అల్లుడు మంచాడేనండి, మా అమ్మాయి ఎలా చెబితే అలా వింటాడు, మా అమ్మాయి ఎలా చెబితే అలా వింటాడు, అల్లుడు మంచాడే, కోడలే దౌర్భాగ్యురాలు, కొడుకు చెప్పినట్టు వింటలేదట. అందువల్ల ఇలాగే ఆలోచిస్తున్నాం కదా, రేపు పొద్దున ఈ కుర్రాడు పెద్దాడయ్యాక వాడి ఉద్యోగం వచ్చాక మంచి కోడలు వస్తుందా లేదా. వచ్చిన తర్వాత తనులో లిభజం పని చింత, ఈ కోడలు కొడుకు కలిసి అమెరికా వెళ్ళి మకాం పెట్టేశారు, ఇక మమ్మల్ని చూడటం లేదు, మా మొహం చూడటం లేదు అని ఈ తల్లిదండ్రులు ఇద్దరూ మా మొహం చూడటం లేదని రోజు ఏడవడమే. తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు, పుత్రులు శత్రులుగాక మిత్రులే. ఎందుకని ఈ పిల్లలతోటి వ్యవహారం? హాయిగా ఉన్నవాళ్ళు ఎలాగో వాళ్ళ బాటలు వాళ్ళు పడుతూ ఉంటారు, నీకెందుకు ఈ గొడవ? మధ్య మధ్యలో మేము విదేశాలకు వెళ్ళిపోతున్నాం, మీరు ఎంతసేపు పద్మాకర్ గారితో ఎదుగు తిరగడం, మా ఇంట్లో కూర్చోండి అంటారు వాళ్ళు. దాంతో ఏ పద్మాకర్ గారితో మైసూరు ఎడదాం అంటే వెళ్ళడానికి వెళ్ళాక ఉసూరు మండి ఇంట్లో కూర్చోవాలి. ఎన్ని బాధలు, ఈ బాధలన్నీ మాకెందుకు వచ్చాయి? ఇవి సరిపోక కారు అంటాడు ఒకడు, బైక్ అంటాడు ఒకడు. దాంతో ఈ తల్లిదండ్రులకి రిటైర్ అయ్యాక కూడా సుఖం ఉండలేదండి. పిల్లలు వాళ్ళు నిజంగా అనకూడదు కానీ, నేను ఇలా అన్నాను కాదు కానీ, ఆ పద్యం ఏ ముహూర్తంలో చెప్పారో కానీ పుణ్యాత్మలు అలాగే దొరుకుతున్నాయి ఎక్కువ చోట్ల అనమాట. వేళకింత సుఖంగా అన్నం తినకుండా ఏడిపించేస్తున్నారు కదా కొంత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను, ఈ పిల్లల జోలికి నువ్వు వెళ్లకు. ఉన్నవాళ్ళ పాటలు ఉన్నవాళ్ళు పడతారు, లేనివాడు నువ్వు సుఖంగా బ్రహ్మచారిగా బతికొయ్యా. భాగవతం పద్మాకర్ గారు చెబుతూ ఉంటే వినేసి తరించు అంటే, నేను తరించునండి, నాకు మాత్రం కొడుకే కావాలండి అన్నాడు వీడు. ఇదొక గొడవ. ఈ ఏడుపు మొహం చూశాడు ఆయన, జాలి కలిగింది. ఒరే నాయన, నేను ఇక్కడ ఉంటే రోజు ఇలాగే నా కాళ్ళు పెట్టుకుంటాం, ఎందుకు వచ్చిందని వెంటనే అక్కడ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గర చెయ్యి చాచాడు. మర్రి చెట్టు నుంచి మర్రికాయ చేతిలో పడి మామిడి పండు అయింది. మర్రికాయని మర్రి పండుని మామిడి పండుని చేశాడు ఆయన. ఈ పండుని మంత్రించి ఇస్తున్నా, ఈ పండుని నీ భార్యకి ఇచ్చి తినిపించు, తింటే ఆవిడ కొడుకు పుడతాడు. అయినా మళ్ళీ చెబుతాను, నీకు పుత్రయోగం లేదు, అయినా ఈ పండు తింటే పండులాంటి కొడుకు పుడతాడు అని ఆ పండు చేతిలో పెట్టి, ఇక్కడ ఉంటే ఇలాంటి వాళ్ళు రేపు పొద్దున్న వస్తే రోజు కాళ్ళ మీద పడి పుత్ర సంతానం ఉంటారని మాయమైపోయాడు ఆయన. మళ్ళీ చూసి ఇంకోటి ఎవడో ఫోన్ చేయడు, మరి ఏది 70 ఏళ్ళు వచ్చేట విజయవాడలో వాళ్ళ ఆవిడకి, అందుకని అంటే ఫోన్ చేసి గురువు గారే మావిడి పండిచ్చారు నేను కూడా పట్టరాని అంటాడు. ఆవిడకి 70 ఏళ్ళు, నేను రిటైర్ అయిపోయాడు, ఎందుకు చెప్పండి మీరు. నిజంగా జరిగింది, అందుకు చెప్తున్నాను నేను వేళకొళంగా చెప్పటల్లా. ఆ మధ్యన ఎవరో పిల్లలు లేరంటే ఏదో పారాయణ చేసుకోమన్నాను. ఆ పారాయణ చేసుకోమని ఎవరో పడుచు దంపతులకి నేను చెబితే, ఇది రిటైర్ అయిపోయిన ముసలాయన ఉన్నాడండి, విని వెంటనే వాళ్ళ ఆవిడకి, నిజంగా విజయవాడలో ఉంది ఆవిడ, ఈయన రిటైర్ అయ్యాడు, ఆవిడ రిటైర్ అయ్యారు, ఇద్దరు హాయిగా విజయవాడలో ఉంటున్నారు. ఇదో గురువు గారే ఓ పారాయణ చేసుకోమని ఓ పొడుచు దంపతులకు చెప్పారు, ఆ పారాయణ మనం కూడా చేసుకుందాం అన్నాడు. ఆవిడకి 70, ఈయనకి 75. ఇప్పుడు ఆ పారాయణ చేసుకుంటే పిల్లలు కావాలా అంటే కొంచెం బుర్ర ఎందుకు పనిచేయదు, ఎందువల్ల ఈ ఆలోచనలు వస్తాయి అని నాకు అప్పుడప్పుడు అనుమానం. ఓహో, కాలోహి దురతిక్రమ, ఇది కాల ప్రభావం, కలియుగ ప్రభావం. అందుకే మానవుల్లో ఆలోచనల్లో తేడా వచ్చిందని తెలుస్తుంది. మన వయస్సు, దీనికి ఒక నియమం ఉంది కదా ప్రకృతికి, అది కూడా విరుద్ధంగా పెడదామంటే ఎలా మరి? ఇలాంటి వాళ్లతో ప్రమాదమనే ఈ సాధువు కనపడకుండా అదృశ్యమైపోయాడు. ఇక ఈయన మాత్రం పండు పట్టుకొచ్చి భార్య చేతిలో పెట్టాడు. ధుందులి, ఈ పండును ఒక సాధువు ఇచ్చాడు, సాధువు ఇచ్చిన ఈ పండుని రేపు ఉదయం స్నానము చేసి ఆచమనము చేసి కుంకుమ పెట్టుకుని తిను, తింటే నీకు మంచి కొడుకు పుడతాడన్నాడు. అలాగేనండి అంది. ఈ పండు జాగ్రత్తగా బీరువాలో దాచింది. ఇప్పుడు ఈవిడికి నిద్ర పడితే ఒట్టి రాత్రి అంతా, ఓరి దేవుడు మా ఆయన తిన్నగా ఉండక పండు పట్టుకొచ్చాడు, ఒకవేళ నిజంగా పండులో మహిమ ఉంటే ఈ పండు తింటే నేను గర్భవతిని అవుతాను, అప్పుడు కొడుకు పుడతాడేమో. గర్భంతో ఉన్నప్పుడు ఎంతోమందిని చూశాను, చాలామందికి వేవేళ్ల బాధ, వికారం ఉంటుంది, ఓక్కని వాంతులు చేసుకుంటూ ఉంటారు. రైల్లో ప్యాంట్రీ కారులో ఫోన్ చేసిన వాళ్ళేగా. ఆ తర్వాత 9 నెలలు అయ్యాక ప్రసవ సమయంలో కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే నేనే లేచిపోవచ్చు, లేదా పిల్లవాడు పుడితే నా బజ్జలా సాగిపోవచ్చు. ఆ తర్వాత బాలింతరాలుగా పచ్చం చేయాలి, ఆ తర్వాత ఈ పిల్లల్ని పెంచాలి. పెంచుతూ ఉంటే అనారోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎలా నా ప్రాణానికి ముప్పు తెచ్చుకుని అందం పోగొట్టుకుంటూ ఈ పిల్లవాడిని కనడమేనా అనుకున్నది. ఆవిడకి పిల్లాడిని కనడం ఇష్టం లేదు. ఈ పండు బీరువాలో పెట్టింది, తినదామా వద్దా, తింటే ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తూ ఉండగా పొరుగురులో ఉన్న వీళ్ళ చెల్లి గారు వచ్చారు. అక్క అంటూ చెల్లి వచ్చింది. ఏమిటి చెల్లి వచ్చావంటే ఏం చేయనే నీకు తెలియదే ఉంది, అక్క చెల్లెడు ఇద్దరు మంచి స్నేహంగా ఉంటారులేండి. అక్క చెల్లెడు స్నేహంగా ఉండడం కొంచెం అరుదుగా ఉంటుంది, చాలా చోట్ల కొట్టుకు తెచ్చిపోతారు అదినట్టుగానే. ఈ ఇద్దరు కొంచెం ఐకమత్యంతో ఉండేవారట. అందుకని అక్క అక్క అని చెల్లి గారు రాగానే, చెల్లి ఏమిటి ఇలా వచ్చామంటే నా బాధలు నీతో చెప్పుకుందామని వచ్చాను, ఇక్కడికి 12 మైళ్ళు దూరమే కదా మీ ఊరు మా ఊరును, మీ ఆయన ఏం జన్మలో పుణ్యం చేసి ఉన్నాడో, కోటీశ్వరుడు, 1000 ఎకరాల పొలం ఉంది, 5000 ఎకరాల పొలం ఉంది ఆయనకి ఆ రోజుల్లో, అంత అగ్రహారం ఉంది. ఇక బంగారం అయితే బీరువాల్లో ఎంత ఉందో లెక్కలేదు. ఆ బీరువాల్లో ఉన్న బంగారం అంతా కనుక పోగేస్తే 3 రైలు కంపార్ట్మెంట్లో పెట్టుకెళ్ళచ్చు బంగారం మనం, అంత బంగారం ఉంది. ఇది కాక ఇంకా ఇంట్లో వెండి సామాగ్రి, ఇల్లు చూస్తే ఏకంగా మొత్తం ఢిల్లీ అంతా కలిపితే వాళ్ళు ఇల్లేమో అన్నంతుంది. ఇంత సంపద నీకుంది, అదేమిటో నీకు ఒక్క కొడుకు కూడా లేడు. ఇక నా మొగుడు, వాడికి రూపాయి సంపాదన లేదు, పొలం లేదు, సొంత కొంపలేదు, అద్దె కొంపలు కూడా ఉన్నాం మేము. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు 6 కొడుకులు 5 కూతుళ్ళు 11 మంది పుట్టారటప్పటికి, మనకి ఏడాదికి ఒకడు చొప్పున. వద్దంటే దారిద్ర్యంలో ఉన్న నాకు పిల్లలు, కావాలనుకుంటే డబ్బున్న నీకు పిల్లలు లేరు, ఏమిటో ఈ దేవుడు లేలా అనగా, ఇదంతా ఎందుకు చెబుతున్నావు అది అక్కగారు, ఎందుకు చెబుతున్నానో విను మరి. 12వ వారు ఇప్పుడు మళ్ళీ గర్భం ధరించాను నేను, ఈసారి ఎవడపడతాడో ఏమిటో నాకు. ఈ 12వ పిల్లాన్ని ఏం పెంచుతాను అక్క, అందుకే నీ సాయం కోసం వచ్చానని. కానీ నీ బాధ నీది, నా బాధ నాదే. నువ్వేమో 12వసారి గర్భం ధరించి ఈ పిల్లాన్ని ఎలా పెంచాలనుకుంటావు, నాకు పిల్లలు లేరని ఆనందిస్తూ ఉంటే మా ఆయన పండుకొచ్చాడు, ఇగో చూడు ఫ్రూటు, ఈ ఫ్రూట్ని బీరువాలో పెట్టా, ఇది తింటే కొడుకు పుడతాడంటాడు మా ఆయన, నాకేమో సంతానం మీద వ్యామోహం లేదని. కానీ ఈ చెల్లెలు మంచి తెలివైందండో, ఈవిడ కొంచెం ఇటలీ నుంచి వచ్చింది, అందువల్ల ఈ ఇటలీ ఆవిడేమంది, అక్క అక్క నీకు నాకు ఇద్దరికీ పనికొచ్చే మంచి ఆలోచన చెబుతాను వింటావా అందిట. ఏమిటంది అక్క, నువ్వు ఆ పండు తినకు, రేపు పొద్దున్నే మీ ఆయనతో పండు తినేశానని చెప్పు. ఆ వెంటనే పండు తిన్న వెంటనే గర్భం వచ్చేసిందని దొంగనాటం వాడు. నేను ఎలాగో గర్భవతిని కదా, ఈ విషయం నీకు నాకు మా ఆయనకి తప్ప మీ ఆయనకి ఇంకా తెలియదు కదా, అందువల్ల నేను ఎలాగో గర్భవతిని, నాకు పిల్లాడు పట్టగానే ఆ పిల్లాడిని నీకు ఇచ్చేస్తాను, ప్రసవ బాధ లేకుండా నీకు కొడుకు వచ్చేస్తాడు, నా కొడుకు నీ కొడుకేని పెంచుకో, నీక కనవలసిన అవసరం లేదు, యాతన ఉండదు, నా పెంట వదిలిపోతుంది, నీ పెంట వదిలిపోతుంది, ఇద్దరి తంట వదిలిపోతుంది. దీనికి బదులుగా ఏది, నువ్వు ప్రసవ వేదన పడకుండానే నీకు కుమారుణ్ణి నా కుమారుణ్ణి అందిస్తున్నందుకు నాకు కొంచెం డబ్బు సాయం చేస్తే ఏదో మేము మా పిల్లలం బాగుపడతాం తింటామని. కానీ ఓసి వెర్రిదానా, నువ్వు ఎంత ఉపకారం చేస్తే ఆ మాత్రం చేయించలే, మా ఆయనకి చెప్పి ఒక 1000 ఎకరాలు పొలం ఇప్పించేస్తానని. కానీ డామ్మను పడిపోయింది ఇది, 1000 ఎకరాలే అంది ఆవిడ. అంత ధనం వస్తుందంటే ప్రతివాడికి ఆశ కదా, ఆనందం కదా. మా అయ్యదారిది ఒక గొలుసు ఇస్తానంటేనే మనకి ఎంతో ఆనందం వచ్చేస్తుంది, ఎలాగో ఎవరు కదా అని కొంతమందిని అడుగుతూ ఉంటానులేండి నేను కావాలని. కాబట్టి చెప్పేది ఏంటంటే ఆనందం పట్టుకోలేకపోయింది ఆవిడ. మరి పండు ఏం చెయ్యాలి, నువ్వు పని చెయ్యి, ఈ పండు మహిమ ఏముందో ఏమో ఎవరికి తెలుసు, దొడ్లో ఆవుందిగా, ఆవుకి పండు పెట్టి నువ్వు తిన్నానని చెప్పి గర్భం వచ్చిందని చెప్పు, ఇక మిగతా వ్యవహారం నేను నడిపిస్తానడగానే చెల్లి గారు, నువ్వు చెల్లివి కదే నా పాలిటి మల్లివి అని చెల్లిని బాగా పొగిడేసింది. ప్రొద్దుటే భర్త గారి కంటే ముందే లేచిపోయి, మరీ బొత్తిగా నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసేవాడు 3 ఇంటికి లేచిపోయినట్టుగా లేచిపోయి స్నానం చేసేసి పండు తినేసానండి అని భర్తకు అబద్ధం చెప్పింది. ఈ పండుని ఆవుకు పెట్టేసింది. ఆయన ఆనందపడి, పండు తిన్నావా, జాగ్రత్తగా తొక్క కూడా వదలకుండా తిన్నావంటే మొత్తం టెంక కూడా మింగేశానండి, అదేంటో ఆ టెంక ఎంత రుచిగా ఉందో, అది కూడా గొంతుకులోకి భలే వెళ్ళిపోయింది, మెత్తని లడ్డు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది అది, టెంక కూడా మింగేవటే, అది మెత్తగా వెళ్ళింది అనుకున్నాడు పాపం అమాయకుడు. అలా చెబుతూ ఉండగానే ఒక్ ఒక్ అని వాంతులు తెచ్చుకున్నట్టుగా నటించి, అప్పుడే వాంతులు వచ్చేస్తున్నాయండి అది, ఇది భ్రాంతి కాదు కదా, నిజంగా వాంతేనా అన్నాడు ఆయన. లేదండి అదేమిటో పండు మహిమ, వెంటనే కడుపు వచ్చినట్టుంది, 2 నెలలు వచ్చేసినట్టుందండి అంది. ఇప్పుడు పాప వీరికి తెలియదుగా ఈ గర్భవతులు ఈ గందరగోళం ఎరిగినవాడు కదా ఆయన, ఆయన ఇంట్లో ఆ ముచ్చట్లు లేవు, సమయానికి మరదలు ఉంది కదా, అందుకని మరదలా ఏమిటి మీ అక్క బాధ అంటే, ఇది వేవీళ్ళు అంటారు బావా, ఈవిడప్పుడే 2 నెలల గర్భవతి అయిపోయినట్టుంది, పండు ఎంత గొప్ప మహిమ కలిగిందో చూసావా? మక్క లేక లేక పురుడు పోసుకుంటుంది కనుక ఇక్కడ ఉంటే ఆవిడికి ప్రమాదం. నేను మా పుట్టింటికి పట్టు మా అత్తారింటికి పట్టుకుపోతాను. మా ఇంట్లో మక్కను జాగ్రత్తగా చూసుకుంటాను. పురుడు వచ్చాక పిల్లవాడు కన్నాక అప్పుడు మా అక్కయ్యని ఆ పిల్లవాడిని పువ్వుల్లో పెట్టి నీ ఇంటికి పంపుతాను. ఈ లోపు మాత్రం నువ్వు అక్కడికి రాకు, వస్తే మా అక్క కంగారు పడుతుంది, కంగారు పడితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. నీ కొడుకు కావాలంటే నువ్వు మాత్రం మా అక్క మొహం చూడడానికి వీల్లేదనగా, నాకు కొడుకు కావాలి, నువ్వు ఏం చేసినా పర్వాలేదన్నాడు. మరి కొంచెం నీ భార్యని మా అక్కని గర్భవతిని పోషించి పురుడు పోయడానికి ఖర్చులు ఉంటాయి, ఏమన్నా ఇస్తావా బాబా అంటే 1000 ఎకరాలు ఇచ్చేశానన్నాడు. అమ్మాయి అనుకున్నది పొలం బుచ్చుకుపోయింది, అక్కగారిని పట్టుకుపోయింది. అక్కగారు రోజు గదిలో కూర్చుని బయటికి రాకుండా గర్భం నటించేది, అసలు పాటలు చెల్లెలు పడేది. ఈ చెల్లెలి భర్త కూడా ఆనందపడ్డాడు, అమ్మాయి 1000 ఎకరాలు పొలం వచ్చింది, ఒక్కడికైనా మన ఇంట్లోకి పోతున్నాడు చాలు అనుకున్నాడు వాడు. కొంతకాలం పోయాక ఈ చెల్లెలు గారు ప్రసవించగానే నిజంగానే కొడుకే పుట్టాడు చెల్లికి. వెంటనే ఉత్తరం రాసింది బావగారికి, బావగారికి మా అక్కగారు పండులాంటి కుమారుణ్ణి కన్నది, ఆ కుర్రాడు కాకపోతే సింగరేణి బొగ్గు వంటి, సింగరేణి బంగారం వంటి రంగులో ఉన్నాడు. ఇదో విచిత్రమైన పండు, నేరేడు పండు. పండులాంటి కొడుకు అంటే అందరూ మామిడి పండులా పుడతారా మరి పద్మాకర్ గారిలాగా? కొందరు నేరేడు పండు కూడా ఉంటారు. అబ్బాయి కాస్త నలుపన్న పేరే కానీ అందంగా ఉన్నాడు, ఆ ముక్కు ఆ కళ్ళు అన్నీ బావా నువ్వే. అబ్బాయి ఎంత బాగున్నాడు, కాకపోతే నక్షత్రం బాగాలేదు కనుక నువ్వు అప్పుడే చూడడానికి రావద్దు అని ఉత్తరం రాయి. కానీ పాపం ఆత్మదేవుడు ఆనందపడిపోయి, ఆహాహా సన్యాసి నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, సన్యాసి అనుకున్నాను కానీ సన్యాసి నువ్వు ఇచ్చిన పండు యొక్క ప్రభావంతో నా భార్య ప్రసవించింది అని పొంగిపోయాడు.